ఈ రోజు అస్ట్రాలజీ క్లాస్ లో క్రిందటి సారి చెప్పుకున్న శుక్రుడు కంటిన్యూ చేసుకుంటాం. దాంట్లో కొన్ని పాయింట్స్ ఉండిపోయి ఇంకా ఈ శుక్రుడు అనేది ఒక ధర్మం అనమాట. ప్రేమ, కరుణ, శాంతి, ఆనందం ఇలాంటివి ఒక ధర్మాలు. అలాగే శుక్రుడికి ఒక ధర్మం ఉంది. అదేంటంటే అది బాగా గుర్తుపెట్టుకుంటే అప్పుడు కానీ మనం శుక్రుడు అనుకుంటే విషయం మర్చిపోయే. శుక్రుడు అంటే మనుషులు గుర్తుకొస్తారు. ఎందుకంటే మనకు సినిమాలు చూసే తప్ప మామూలుగా తెలియదు కదా. సినిమాల్లో శుక్రుడు ఇలా ఉంటాడు, అదే బలిచక్రవర్తి కథలో శుక్రుడు దానం ఇవ్వబోతుంటే అడ్డుపడితే పుల్లబెట్టి గుచ్చితే కన్ను పోతుంది, ఇలా గుర్తుంటే మనం. కాకపోతే శుక్రుడు గురించి తెలుసుకోవాల్సింది ఏంటంటే అందము, అలాగే బ్యాలెన్స్, సమతుల్యము, ఎక్కువ కాదు తక్కువ కాదు, కరెక్ట్గా ఉంటాడనమాట. నెక్స్ట్ ప్రేమ. ఈ మూడు శుక్రుడికి సంబంధించినవి ధర్మాలు లేకపోతే గుణాలు. ధర్మాలు అని ఎప్పుడు అంటామంటే ఇంకా వ్యక్తం కానప్పుడు ధర్మాలుగా ఉంటాయి, వ్యక్తమైనప్పుడు గుణాలుగా ఉంటాయి. సృష్టిలో ధర్మాలు 16 చెప్తూ ఈ 16 రకాల కలిగిన వాడు ఎవరన్నా ఉన్నాడా అంటే అవును ఉన్నాడు, ఆయన వేరే శ్రీరాముడు అని చెప్పి నారదుడు వాల్మీకి చెప్తాడు. అలా వ్యక్తము కానప్పుడు అది ధర్మము, వ్యక్తమైనప్పుడు గుణము. మనం కిందటిసారి చెప్పుకున్నాం గాయత్రి అంటే ఆ కాలానికి ఏది అవసరమో దాన్ని అవసరం గుర్తించి దాన్ని ఇచ్చేది, దాన్ని స్ఫురింపచేసేది గాయత్రి, మన కర్తవ్యాన్ని గుర్తింపజేసేది అన్నమాట. అందుకని వ్యాసుడు ఎంతో తపన పడి
ఒక్కసారి ఉండండి. ఎంఎస్ఆర్ ప్రసాద్ గారు, మీరు మీ మైక్ ఒకసారి మ్యూట్ చేయరా, ఒకసారి ఆయన మ్యూట్ చేయమని చెప్పరా. అదే మెసేజ్ చెప్తున్నాను, ఆయనకి అసలు వాయిస్ ఎంత ఉందో లేదా
మెసేజ్ నేను చెప్తాను.
అందుకని భాగవతంలో
మీరు ఏమన్నా మైక్ ఏదైనా మార్చారా, అంటే డిస్టెన్స్ ఏమైనా మార్చారా కూర్చున్నది?
లేదే,
సడన్ గా మీ వాయిస్ చాలా లో
అయిపోయింది. దగ్గర పెట్టుకునే ఇంకా దగ్గర పెట్టుకుంటాను. ఇప్పుడు
బెటర్
బాగా దగ్గరకు పెట్టుకున్నాను. అందుకని ఎన్నో రాశావు ధర్మాలు, అవన్నీ నువ్వు నిజమే, కానీ భగవంతుడి గుణగణాలు వల్లి నువ్వు వర్ణించలేదు. అందుకని నీకు ఈ మానసిక చింతన వచ్చింది. ఇప్పుడు నువ్వు భగవంతుడి గుణగణాలు వర్ణిస్తూ రాయి అంటే అప్పుడు భాగవతం రాస్తారు వ్యాసులు వారు. ఆ రకంగా గుణాలు అనేవి భౌతికంగా మనకు భూమి మీద మనకు అందరికీ అందుబాటులోకి వచ్చే ధర్మాలని గుణాలు అంటారన్నమాట. ఆ రకంగా శుక్రుడు యొక్క గుణాలు ఏమిటంటే మనం ఇక్కడ చూడాల్సింది అందము, సమతుల్యము, అలాగే ప్రేమ. ఇవి శుక్రుడి గుణాలు. మనం శుక్రుడు అని వచ్చినప్పుడల్లా ఈ మూడు గుర్తు రావన్నమాట. ఒకటి అందము, రెండు సమతుల్యం, మూడు ప్రేమ. ఇవి చాలా వేగ టర్మ్స్ గా ఉంటాయి. అందం అంటే సిమెట్రీ ఆఫ్ థింగ్స్. అందం ఒక చక్కగా ఏర్పాటు చేసాం మనం. చూడంగానే ఇప్పుడు కొందరు ఇంటికి డెకరేట్ చేస్తారు, ఇంట్లో ఫంక్షన్ ఏదైనా వచ్చింటే పూలు అవన్నీ అందంగా అలంకరిస్తే చూడంగా అబ్బా భలే అందంగా ఉన్నాయి అంటాం. ఎందుకు వచ్చిందంటే ఆ పూలే మామూలుగా బుట్టలో ఉంటాయి, లేకపోతే ఒక పొట్లం గట్టి తీసుకొచ్చి అక్కడ పెడతాం టేబుల్ మీద. అవన్నీ అరేంజ్ చేసిన తర్వాత దాంట్లో చందం వస్తుంది. అలాంటప్పుడు శుక్రుడు వ్యక్తం అవుతాడు. అలాగే ఒకటి ఏదన్నా చాలా బ్యాలెన్స్డ్గా చేస్తే అక్కడ శుక్రుడు వ్యక్తం అవుతాడు. అలాగే ప్రేమ, ప్రేమ అనేది ఎన్నో రకాలుగా ఉంటుంది. అసలు ప్రేమ గురించి ఎవరికి తెలియదు అంటారు దత్తాత్రేయ స్వామి అయితే. ఆయన ఏమంటారంటే నన్ను ఎవరైతే వాళ్ళ అబ్బాయిలాగా నన్ను పూజ చేస్తారు, నన్ను ధ్యానిస్తారు, వాత్సల్య ప్రేమ అంటాం. అలా వాళ్ళ ఇంట్లో నేను చిన్నపిల్లవాళ్ళకి ఎప్పుడూ ఉంటాను. చిన్నపిల్లవాడి మీద తన పిల్లల మీద చూపించేదేమో వాత్సల్యం, అది ప్రేమ యొక్క ఒక రూపం. అలాగే తల్లిదండ్రుల మీద చూపించేది గౌరవం ప్రేమ యొక్క ఒక రూపం. అలాగే మన తమ్ముళ్ళ మీద లేదా అన్నల మీద, అక్కల మీద, చెల్లెళ్ళ మీద, పెద్దల మీద చూపించేది ప్రేమే, అది ఒక రూపం. అలాగే భార్యాభర్తల మీద ఉండేది ప్రేమ, అది ఒక రూపం. కానీ అసలు ప్రేమ అనేది ఎవరికి తెలియదుపో అంటారు దత్తాత్రేయ స్వామి. అది తెలుసుకోవడానికి మనం ఈశ్వరుడికి అస్ట్రాలజీలో ఆల్రెడీ ఒకటి చెప్పుకున్నాం మనం. మళ్ళీ ఈ శుక్రుడు దానికి సంబంధించిన వాడు కాబట్టి ఆ శుక్రుడు అనే ప్రేమతత్వం నుంచి భూమి మీదకి సనత్ కుమారులు వచ్చారు. అలాగే వాళ్ళు మాట్లాడుకుని భగవంతుని భూమి మీద అవతరింపజేయటానికి ఆ ప్రేమతత్వం రిక్వెస్ట్ చేస్తే అప్పుడు కృష్ణుడు కూడా భూమి మీద పుట్టాడు. ఈ రకంగా ఈ ప్రేమ అనేది ఏదైతే ఉందో అదంతా కూడా శుక్రుడు అన్నమాట. ఇప్పుడు ఈ సృష్టి మొత్తం భగవత్ సంకల్పంతో జరుగుతుంది. ఎప్పుడైతే మనకు ఒక ఆలోచన వచ్చిందో దానికి సంబంధించినవన్నీ కూడా థాట్ ఫామ్స్ అని చెప్తారు. థాట్ ఫామ్స్ అని ఇంగ్లీష్లో అంటారు. అంటే ఆలోచనలకి రూపురేఖలు అనమాట. మనకు అవి చూసే శక్తి లేదు కాబట్టి కనబడలేదు, కానీ చూడటం చేతనైన వాళ్ళకి ఏమవుతుందంటే మనం ఏం ఆలోచిస్తున్నామో దానికి తగ్గ రూపాలు ఏర్పడుతుంటాయి. మ్యూజిక్, సపోజ్ మ్యూజిక్ మంచి మ్యూజిక్ వాయిస్ ఉంటే దానికి తగ్గ ఒక రూపం ఏర్పడుతుంది. ఆ రూపాలు చూసిన వాళ్ళందరూ కూడా పుస్తకాలు రాసి ప్రింట్ చేసి మనం చదువుకోవడానికి ఏర్పాటు చేశారు. థియోసాఫికల్ సొసైటీలో థాట్ ఫామ్స్ అనే పుస్తకం ఉంటుంది ఒకటి, అది చూడండి. థాట్ ఫామ్స్ మంచి మ్యూజిక్ వాస్తుంటే పెద్ద గుడి గోపురంలాగా కనిపిస్తుంది, దాంట్లో బొమ్మ వేస్తాడు. అలాగే మనలో ఈ విశ్వం అంతటినీ మనం ప్రేమతో నింపేస్తున్నాం అంటే ఒక రకమైన బొమ్మ వస్తుంది పింక్ కలర్లో. అలాగే సెల్ఫ్ రెనన్సియేషన్ అంటే మేము అన్నీ వదిలేసుకుంటున్నాం అని ఒక ధ్యానం చేసుకుంటూ కూర్చుంటే బ్లూ కలర్ ఒక చక్కటి పద్మం వెలిగినట్టుగా అలాంటివి కనిపిస్తుంటాయి. ఇవన్నీ కూడా ఆలోచనలకి రూపం అనమాట. అందుకని సృష్టి ఏమవుతుందంటే భగవంతుడు ఆలోచిస్తే దానికి ఒక రూపం ఏర్పడి మనం ఇప్పుడు చూస్తున్నది ఏర్పడుతుంది. దాని ద్వారా ఏమవుతుందంటే ఆ రూపురేఖలకి చుట్టూ పదార్థం అల్లుకుని అది భౌతికంగా తయారవుతుంది. ఆ మొట్టమొదటి ఉన్నదేమో ఈధరిక్ అనమాట, గీతలుగా ఉంటే దాని చుట్టూ పదార్థం ఏర్పడుతుంది. ఆ తర్వాత అలాగే మనం ఈ పదార్థం నుంచి పదార్థంలోకి రావటం ఏమో ఇన్వల్యూషన్ అంటే పరిణామక్రమం కాకుండా దానికి వ్యతిరేక దిశలో భగవంతుడి నుంచి సృష్టి దిగి రావడం, పంచీకరణం. ఇప్పుడు సూక్ష్మీకరణం అవ్వాలంటే ఏం చేయాలి, ఈ పదార్థంలోంచి మళ్లీ మనం మెల్లిగా థాట్ ఫామ్స్ లోకి అంటే ఆలోచనల యొక్క రూపురేఖల స్థితిలోకి, అక్కడి నుంచి దాని వెనక్కి ఇంకా వెళ్తే ఒక ఆలోచనకి మూలం ఏంటి దాని దగ్గరికి వెళ్తాం. సపోజ్ కాలము అనే ఒక మాట తీసుకున్నాం. కాలము అనేదానికి రూపురేఖలు ఏముంటాయి, ఏమీ ఉండవు. కాలము అనేది ఒక కాన్సెప్ట్. కాలము అంటే అప్పుడు ఏ కాలం అని క్వశ్చన్ వస్తుంది. అది ఇప్పటిదా అంటే ప్రస్తుతం వర్తమానం కాదు, పాతకాలమా అంటే భూతకాలం అవుతుంది కాదు, రేపు వచ్చేది అంటే భవిష్యత్ కాలం అవుతుంది. అలాగా కాలం అనగానే మనకు ఏమేమి గుర్తుకొస్తాయో వాటికి సంబంధించి ఒక అలాగ థాట్ ఫామ్స్ తయారవుతాయి అనమాట. అంటే థాట్ ఫామ్ రావాలంటే ముందర అసలు థాట్ ఉండాలి. థాట్ ఉంటే అంటే ఒక ఆలోచన ఉంటే ఆ ఆలోచన మనిషి దూరంగా ఉన్నవాడితో నేను మాట్లాడాలి, అది ఒక ఆలోచన. ముందర ఏంటి అసలు ఒక మనిషి మాట్లాడుకోవాలి అనే ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చిన తర్వాత ఎలా మాట్లాడుకోవాలి, ఏ ద్వారా మాట్లాడుకోవాలి, దానికి ఏమిటి ఉన్న ఆపరేటర్స్, ఇవన్నీ ఆలోచించడం మొదలైతే ఏమైంది, థాట్ ఫామ్ తయారైంది. థాట్ ఫామ్ తయారైన తర్వాత దానికి అనుగుణంగా వస్తువులు తయారవుతాయి. కాబట్టి ఒక వస్తువు మనకు కనిపిస్తుందంటే ఎదురుకుండా దాని వెనకాల ఒక థాట్ ఫామ్ ఉంది. థాట్ ఫామ్ అంటే ఇంకా సులభంగా మనందరికి అర్థం కావాలంటే ఒక ఇల్లు కట్టుకుంటుంటే దానికి ఏం చేస్తాం, ముందర కాగితం మీద ఒక ప్లాన్ తీసుకుంటాం. ఇక్కడ హాల్ ఉండాలి, ఇక్కడేమో డ్రాయింగ్ రూమ్ ఉండాలి, ఇక్కడ లివింగ్ రూమ్ ఉండాలి, ఇక్కడ కిచెన్ ఉండాలి, ఇక్కడ బెడ్రూమ్ ఉండాలి, ఇక్కడ దేవుడి గది ఉండాలి, లేదా ఇక్కడ బాల్కనీ ఉండాలి, ఇక్కడ మిగతా స్టోర్ రూమ్ ఉండాలి, ఇలా రకరకాలవన్నీ ఎలాగైతే కాగితం మీద గీసుకుంటామో అది థాట్ ఫామ్ కిందకి వస్తుందనమాట. థాట్ ఫామ్ వెనకాల ఏముంది, నాకు ఒక ఇల్లు కావాలి అని ఉంది. ఆ ఇల్లు ఎందుకు కావాలి అంటే తలదాచుకోవటానికి, ఎండ వాన చలి ఇలాంటి వాటి నుంచి రక్షణ కోసం. సో అలాగా ఒక ఇల్లు అన్నదాని వెనకాల ఈ కథ అంతా ఉన్నట్టే సృష్టి అన్నదాని వెనకాల ఇదంతా ఉంది. అదంతా ఉన్నదానికి చివరికి అలాగే వెళ్తే ఏమవుతుందంటే సృష్టి భౌతిక సృష్టిలోంచి సృష్టించిన వాడి యొక్క థాట్ ఫామ్ దాని వెనకాల ఉన్న ఆలోచన యొక్క ఉపయోగం ఇవన్నీ చూసుకుంటే ఇదంతా ఆనందం కోసం అని తెలుస్తుంది. అందంగా ఉన్నదాన్ని చూడంగానే ఎవరికైనా ఆనందం కలుగుతుంది. ఆనందం కలిగిందంటే అందం ఉందని అర్థం. మనిషి మొహం అందంగా ఉంటే చూసేవాడు కూడా ఆనందంగా ఉంటారు. అలాగే మన లోపల ఆనందం ఉంటే మన ముఖం కూడా అందంగా ఉంటుంది. అందం అనేది మన లోపల ఉన్న ఆనందం బట్టి, మన లోపల ఉన్న బ్యూటీ బట్టి ఉంటుంది తప్ప ఫిజికల్ ఫీచర్స్ బట్టి కాదు. ఫిజికల్ ఫీచర్స్ బట్టి కొంత ఉంటుంది, మరీ అసలు ఉండకుండా ఉంటుంది. అలాంటి అందము, అలాంటి తత్వం ఏదైతే ఉందో దాన్ని చెప్పే ఒక ఒకనొక ప్రిన్సిపుల్ గుణం ఏదైతే ఉందో ధర్మం ఏదైతే ఉందో దాన్ని శుక్రుడు అంటాం. ఇలా అర్థం చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ స్టేజ్లో ఏం చేస్తామంటే, ఇప్పుడు కృష్ణుడు విగ్రహం చూసాము, కృష్ణుడు విగ్రహం చూస్తే అబ్బా ఎంత బాగుంది అని చెప్పి అలా చూస్తూ కూర్చుంటే మెల్లిగా మనం ఏం చేస్తామంటే ధ్యానం అంటాం దాన్ని. ధ్యానం ఎన్ని రకాలుగా చేయొచ్చు అంటే కళ్ళు తెరిచి కూడా చేయొచ్చు, ఒక క్యాలెండర్ చూస్తూ అలా కూర్చోవచ్చు, ఒక మంచి విగ్రహం కృష్ణుడి విగ్రహం చూస్తూ రాధాకృష్ణుల విగ్రహం లేకపోతే చూస్తూ కూర్చోవచ్చు. అప్పుడు ఏమవుతుందంటే మెల్లిగా చేయగా చేయగా మనకు వాళ్ళ రూపం పోతుంది, అక్కడ రూపం కనబడటం మానేస్తుంది. ఇక్కడ ఏ రూపం కనబడదు, ఫిజికల్ రూపం పోయి మనం కళ్ళు మూసుకున్నా కూడా మనకు అలాగా కృష్ణుడు చేతిలో వేణు ఉంది, ఊరుతున్నాడు, నెత్తి మీద నెమలపించి ఉంది, ఎంతో అందంగా నవ్వుతూ అలాగా వేణు ఊరుతున్నాడు, చాలా బాగుంది. అలా వేణు ఊరుతున్న కృష్ణుడు, లేకపోతే ఓ చిన్న వటపత్రం అయ్యి చిన్న వటపత్రం మీద అంటే మర్యాకు మీద పడుకున్నాడు, చుట్టూ సముద్రం ఉంది, ఆయన కాలు తీసుకొచ్చుకొని కాలు యొక్క బటన్ వేలు నోట్లో పెట్టుకుంటున్నాడు, చంటి పిల్లలు పెట్టుకోగలరు అలా అలా పెట్టుకుని చాలా ఆనందంగా ఉన్నాడు, అలా ఊహించుకుంటాం అనమాట. అంటే అక్కడ ఏమైంది, మనకు ఫిజికల్గా బొమ్మ కనబడట్లేదు, ఫిజికల్గా విగ్రహం కనబడట్లేదు, కానీ మనం మానసికంగా చూస్తున్నాం. ఆ చూడటం వల్ల ఏమవుతుందంటే మనం కూడా మెంటల్ ప్లేన్లోకి మన చేతనత్వం ఉద్ధరించబడుతుంది. కళ్ళతో చూస్తున్నప్పుడు, కళ్ళు తెరిచి ఒక విగ్రహాన్ని చూసినప్పుడు ఫిజికల్గానే ఉంటుంది, జాగ్రత్తలో ఉంటాం. ఎప్పుడైతే కళ్ళు మూసుకుని ధ్యానం చేయటానికి తయారవుతున్నామో అప్పుడు మన చేతనత్వం మెంటల్ ప్లేన్లోకి వెళ్తుంది, అప్పుడు ఆ మానసికమైన కృష్ణుడే ఉంటాడు అక్కడ. అది థాట్ ఫామ్ అంటే. ఆ థాట్ ఫామ్ వెనకాల ఇంకేమవుతుంది, కృష్ణుడు అంటే ప్రేమస్వరూపుడు, ఎక్కడెక్కడ అధర్మం జరిగితే దాన్ని ఖండించి ధర్మాన్ని స్థాపించడానికి, శిష్ట రక్షణకి, దుష్ట శిక్షణకి వచ్చినవాడు అనే ఆలోచన మిగిలిపోతుంది. కృష్ణుడు కూడా మెల్లిగా వెళ్ళిపోతాడు. ఇంకా ముందరికెళ్తే శ్రీకృష్ణుడు పరమాత్మ సాక్షాత్తు అనే దానికి వెళ్తాం. ఆ రకంగా మనం భౌతికమైన కళ్లతోటి చూడకుండా మానసికంగా చూస్తున్నప్పుడు ధ్యాన స్థితిలోకి ప్రవేశిస్తాం. ప్రవేశించి ఏం చేస్తాం, ఒక్కొక్క స్టెప్ దాడుతాం. మొట్టమొదటి ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం గ్లామర్ ఆఫ్ బ్యూటీ, గ్లామర్ ఫర్ బ్యూటీ అంటే ఏమవుతుంది, భౌతికమైన అందం, భౌతికమైన ఆకర్షణ వీటిని గ్లామర్ అంటాం. వాటితోనే చూసి ఏం చేస్తామంటే బాగుంది అని మెచ్చుకుంటాం. అప్పుడు మన శుక్రుడికి కుజుడికి ఉన్న సంబంధం బట్టి మనం అలా ఉంటాం అనమాట. అంటే కుజు శుక్రులు ఇద్దరు ఒకే చోట ఉంటాం, కుజు శుక్రులు ఇద్దరికి ఒక 180 డిగ్రీస్ లో చూపు ఉంటాం. ఇలాంటివి ఉంటే ఇలాంటివి వస్తాయి. దీనికి దాటి వెళ్తే ఏమవుతుందంటే మనం లవ్ ఆఫ్ బ్యూటీలోకి వెళ్తాం. లవ్ ఆఫ్ బ్యూటీ కింద సార్ చెప్పుకున్నాం మనం, మళ్ళీ కొంచెం క్లారిటీ కోసం ఇక్కడ ఈ స్థితికి వచ్చేసరికి భౌతికమైనవి మానేసి ఊహించడం, అంత అందంగా ఉంది, ఇంత అందంగా ఉంది అని కవిత్వం చెప్పడం, పద్యాలు రాయడం, మనకు రకరకాల ప్రబంధాలు ఉన్నాయి, కావ్యాలు ఉన్నాయి, వాటిలన్నింటిలో కూడా రామాయణం, భారతం, భాగవతం వీటిలో అన్నింటిలో కూడా కల్పనలు ఉంటాయి. అవన్నీ కూడా మానసికమైన ఆనందం లేకపోతే మానసికమైన అందం సమతుల్యం, వాటికి గుర్తులు అనమాట. లవ్ యాజ్ లవ్ ఆఫ్ బ్యూటీ, అది లవ్ యాజ్ బ్యూటీలోకి వస్తాం. నెక్స్ట్ లవ్ యాజ్ బ్యూటీలోకి వచ్చేసరికి ఏమవుతుందంటే ఆ బ్యూటీకినే లవ్కి తేడా ఉండదు, ప్రేమయే అందం, అందమే ప్రేమ, ఆ స్థితికి వచ్చేస్తాం. అప్పుడు ఈ గుణగణాలు అన్ని ఏవైతే మనం గుర్తుంటాయో అవన్నీ వెళ్ళిపోయి మనం ఆనంద స్థితిలో ఉంటాం. ఆ ఎదురుగుండా కనిపిస్తున్నది అందంగా ఉంటుంది, ఆ అందమే మనలో కూడా అవతరిస్తుంది, మనం కూడా అందంగా ఉంటాం. అందుకని సాధన చేసుకుంటున్న వాళ్ళు, ఇప్పుడు రామకృష్ణ పరమహంస గారు ఉంటే ఆయన ముఖంలో పెద్ద వెలుగు వచ్చేస్తుంది, వెలుగు వచ్చేస్తే ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి ఆయన చూడటానికి తండోపతండాలుగా వచ్చేస్తుంటారు. అప్పుడు ఆయన ఏం చేస్తారంటే అమ్మవారిని కోరతారు, నన్ను ఈ అందం లేకపోతే ఈ ఆకర్షణ ఇవన్నీ ఉన్నాయి చూస్తే ఇవన్నీ తీసేసి నన్ను మామూలుగా పిచ్చివాళ్ళగా చేసేయని అంటాడు. అప్పుడు అమ్మవారు ఏం చేస్తారు, తీసి పడేస్తుంది కాళికమ్మ మాట. తీసేసరికి ఇదివరకు ఇట్లాగే ఉంటాడు ఆయన, అందరూ రావడం మానేస్తారు. అక్కడ ఏంటంటే ఆయన ముఖం అందంగా ఉందా లేదా కాదు, అందము తర్వాత ప్రేమ ఈ రెండు ఒకటే అయిపోయి అక్కడ కూర్చున్నట్టుగా ఆయనలో అవతరిస్తాయనమాట. అందుకని జనం తండోపతండాలుగా వస్తుంటారు. వెంకటేశ్వర స్వామి ఉన్నారు, ఎంతమంది వస్తుంటారు, అలాగా లక్షల మంది వస్తూ ఉంటారు. ఎంతమంది వచ్చినా ఎన్నిసార్లు చూసినా మళ్ళీ వెళ్తుంటారు, మళ్ళీ చూస్తుంటారు, కనివి తీరదు. అలా ఉంటుంది అన్నమాట లవ్ యాజ్ బ్యూటీ అంటే. ఆ స్థాయికి మనిషిని అంటే సాధకుడిని చేర్చడం అనేది శుక్రుడు చేసే పని. ఈ మూడింటిలో మొట్టమొదట లెవెల్లో ఉన్నప్పుడు శుక్రుడు కుజుడు ఉంటారు, రెండో లెవెల్లో ఉన్నప్పుడు శుక్రుడు బుజుడు ఉంటారు, తర్వాత వచ్చినప్పుడు శుక్రుడు గురుడు, అలాగే శుక్రుడు యూరేనస్, శుక్రుడు నెప్ట్యూన్. శుక్రుడు నెప్ట్యూన్ వచ్చేసరికి విశ్వస్థాయిలోకి వెళ్ళిపోతుంది ఈ క్షేత్రం. ఇది స్టేజ్ బై స్టేజ్. మనం ఒక విగ్రహ ఆరాధన ఎందుకు అని ఎవరైనా ప్రశ్నిస్తే ఇందుకు అని చెప్పడానికి అనమాట ఇదంతా. ఏం విగ్రహ ఆరాధన చేయకపోతే ఏమవుతుందంటే రోజు పూజ చేయకపోతే దేవుడు లేడా, లేకపోతే రోజు పూజ చేయకపోతే మన భక్తి లేదా అనకూడదు. రోజు పూజ చేయడం లేకపోతే రోజు ధ్యానం చేయడం అవన్నీ ఎందుకంటే ఇప్పుడు చెప్పుకున్న సాధనా పద్ధతుల్లో ఒక్కొక్క మెట్టు ఎక్కి మనం పరమాత్మని త్రిపుర సుందరి అన్నం అంటే ఏంటి, మనం కూడా త్రిపుర సుందరిగా అవుతాం. అలాగే సత్ చిత్ ఆనందము, అలాగే పరమాత్మ లవ్ ఈజ్ గాడ్, ఇవన్నీ మనకు అనుభూతిలోకి వస్తాయి. పుస్తకంలో ఉన్న జ్ఞానం కాకుండా మనం ఊరికే చెప్పుకుంటుంటే కబుర్లు అది ఒట్టి మాటలే. అలా కాకుండా శుక్రుడు ఎప్పుడైతే పనిచేస్తాడో అప్పుడు మన అనుభవంలోకి వస్తుంది, అది అనుభవంలోకి వచ్చే జ్ఞానం అవుతుంది అన్నమాట, ఎక్స్పీరియన్స్ వస్తుంది. పంచదార టీగా ఉందని ఎన్నిసార్లు చెప్పినా కుదరదు, కాకపోతే నోట్లో వేసుకుంటే టీగా ఉంటుంది. అలా నోటి మీద వేసుకున్న వాడికి దాని పేరు తెలియకపోయినా టీగా ఉందని చెప్తాడు. పుస్తకం చదివిన వాడు పంచదార టీగా ఉంటుంది అంటే తప్ప ఎప్పుడు తినకపోతే వాడి జ్ఞానం ఎంత గొప్పదో. మనం కూడా ఈ చెప్పుకున్న ఏమీ కూడా మన అనుభవంలోకి రాకపోతే మనం కూడా వాడితో సమానం. కానీ శుక్రుడు పనిచేస్తూ ఉంటే మనకు అనుభవంలోకి వస్తాయి. అందుకని ఏం చేయమన్నారంటే శుక్రుడు అనుభవంలోకి రావాలంటే మనం ఏ పని చేస్తుంటే దాని మీద దృష్టి పెట్టమన్నారు. వింటుంటే వింటమే, ఇంకో పని చేయకూడదు. చదువుతుంటే చదవడమే, ఇంకో పని చేయకూడదు. అన్నం తింటుంటే అన్నం తింటమే, మధ్యలో టీవీ చూస్తూ సీరియల్స్ లేకపోతే టీవీ లేదు మంచి ఉపన్యాసం వస్తుంది అది వింటూ చదవడం తింటాం మొదలెట్టకూడదు. అదన్నా చేయాలి లేదా ఇదన్నా చేయాలి, ఏదో ఒకటే పోనీ అదంతా మంచిదేదో వినేసి ఆ తర్వాతే తినాలి, లేకపోతే తినేసి గబగబా ముందరే కూర్చున్న తర్వాత ఆ ఉపన్యాసం ఏదో వినాలి. అంటే మన దృష్టి ఇప్పుడు వింటుంటే చెవుల మీద ద్వారా వింటమే తప్ప ఇంకో పని చేయకూడదు. చూస్తూ ఉంటే కళ్ళ ద్వారా చూడటం, దాన్ని తెలుసుకోవటం, ఆ అనుభూతిలో ఉండటం, ఆ టైంకి ఆ అనుభూతిని వదులుకోకుండా ఉండటం. భగవంతుడు ప్రకృతి ద్వారా మాత్రమే వ్యక్తం అవుతాడు అని చెప్తుంది శాస్త్రం. మనకు ప్రకృతి ఎక్కడెక్కడ ఉందంటే భూమి అంటే మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరం, తర్వాత అనాహం, విశుద్ధి, ఆజ్ఞ, ఇలా ఉన్నాయి కదా. దీంట్లో విశుద్ధి వరకు ఏంటంటే శబ్దస్పర్శ రూపరసగంధం. ఆ శబ్దం చెవి మీద పడినప్పుడే అది మనకు అనుభూతిలోకి వస్తుంది తప్ప చెవి మీద పడినప్పుడు ఆ శబ్దం ఉన్నా మనకు తెలియదు. అంటే ఎవరో మాట్లాడుకుంటున్నారు మనకేమీ తెలియట్లేదు, అంత మాత్రాన మనకు శబ్దం ఉందని తెలుస్తుంది తప్ప దాని అనుభూతి మనకు రాదు. శబ్దం మన చెవుల ద్వారా మన హృదయంలో ప్రవేశించి మన చేతనత్వంలో మార్పు తీసుకొస్తుంది. కాబట్టి శబ్దం యొక్క ఉపయోగం అది. ఎందుకని మంచి శబ్దాలు వినాలి. ఏ శబ్దాలు వింటే దాని తగ్గట్టుగా మన చేతనత్వంలో గ్రాఫ్ పైకి లేవడం, కింద పట్టడం, లేకపోతే మొత్తం ఫ్లాట్ అయిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అందుకని మంచి శబ్దాలు వినాలి. ఆ శబ్దం వింటున్నప్పుడు శబ్దమే తప్ప ఇంకోటి వినకూడదు. అలాగే ఏ పని చేస్తుంటే అక్కడే ఉండటాన్ని అశ్వవిద్య అంటారు. ఆ అశ్వవిద్య అనేదాన్ని శుక్రుడు చెప్తాడు. ఇది శుక్రుడు చేసే పని. అంటే మన పంచేంద్రియాల ద్వారా మనం జ్ఞానం సంపాదిస్తున్నప్పుడు అన్నం తింటున్నాం, అన్నం తింటున్నప్పుడు నాలుక మీద సపోజ్ ఏ టమాటో తింటున్నారు లేదా ఏ మామిడికాయ పప్పు తింటున్నారు, అప్పుడేంటి ఆ రుచిని గమనిస్తూ ఆస్వాదిస్తూ తినాలి. టీకే మాస్టర్ ఏమంటారంటే నాలుకకి రుచి లేదు, అలాగే మామిడి పండు మామిడికాయ పుల్లగా లేదు. మరి పుల్లదనం ఎక్కడొచ్చిందంటే అంతకుముందు ఉంది, ఎక్కడ బయటికి రావడం అనేది మటుకు ఎక్కడొస్తుందంటే నాలుక మీద మామిడికాయ పచ్చడో లేకపోతే మామిడికాయ పప్పు నాలుక మీద పడినప్పుడు ఆ రెండింటి కలయిక ద్వారా అది బయటికి వ్యక్తం అవుతుంది తప్ప అంతవరకు వ్యక్తం కాదు, ఉంటుంది. గుణం ఏంటంటే నాలుకకి రుచి తెలుసుకునే గుణం ఉంది, ఆ మామిడికాయకి పుల్లదనం అనేది ఉంది. ఈ రెండు బయటికి రావాలంటే నాలుక మీద పడాలండి. ఆ రకంగా భగవంతుడు వ్యక్తమవుతాడు. ఎప్పుడెప్పుడైతే మనం అలా రుచుల్ని అనుభవం చెందుతున్నాము, రసోవై సహా అని చెప్తాడు భగవంతుడు. రసస్వరూపుడు భగవంతుడు. అందుకని మనం ఏ రుచులు ఆస్వాదిస్తున్నా ఇంకో దృష్టి లేకుండా దాని మీదే దృష్టి పెట్టి ఆస్వాదించాలి, అప్పుడు మనం భగవంతుడితో ఉన్నట్లే. ఇలాంటి ఆస్వాదిస్తూ ఆ ప్రస్తుతంలో ఉండడం, ఆ ప్రస్తుతం అన్నాను అప్రస్తుతం కాదు, ఆ ప్రస్తుత దశలోనే ఉండడం అనేది ఏదైతే ఉందో అది అశ్వవిద్య. అలా చేసేవాడిని అశ్వపతి అంటారు. అలా చేయటమే మనం చేసేది. ఆ రకంగా శుక్రుడు ఇన్ఫ్లుయెన్స్ లో మనం ఉంటామన్నమాట. అది రోజు చేసుకోవచ్చు, అన్నం తింటున్నప్పుడు చేసుకోవచ్చు, ఏదన్నా వింటున్నప్పుడు చేసుకోవచ్చు, మంచి పాటలు వింటున్నప్పుడు, లేకపోతే ఎలాంటి. ఇంకా శుక్రుడికి గుర్తు ఏంటంటే ఒక సర్కిల్ ఉంటుంది క్రాస్ మీద. క్రాస్ తెలుసు కదా మీకు అందరికి, ప్లస్ లాగా ఉంటుంది, దాని నెత్తి మీద ఒక సర్కిల్ ఉంటుంది, అది శుక్రుడి గుర్తు. ఈ సర్కిల్ ఏమో వ్యక్తి యొక్క ఆత్మను చెప్తుంది. మన మన అందరం ఉన్నాం కదా, మనం అసలు మనం ఆత్మలు, అంతే తప్ప మనం శరీరం కాదు కదా. ఈ శరీరానికి లోబడకుండా ఉన్నతంగా ఉన్న ధర్మం ఏదైతే ఉందో ఆ ఆత్మధర్మం, దాన్ని సర్కిల్ చూపిస్తుంది. శరీరము ఆ హయ్యర్ ప్రిన్సిపల్స్ లోవర్ కిందకి రావడానికి, భౌతిక రంగంలోకి రావడానికి క్రాస్ చెప్తుంది. అందుకని పదార్థ ధర్మాల వల్ల తన పదార్థానికి కొన్ని ధర్మాలు ఉంటాయి. శుక్రుడికి ధర్మాలు ఏమున్నాయని చెప్తున్నాం, అందము, సమతుల్యము, ప్రేమ. ఇవి హయ్యర్ ప్రిన్సిపల్స్ ఎప్పుడైతే, అంటే ఇప్పుడు రాముడు ఉన్నాడు, రాముడికి ఒక గుణగణాలన్నీ చెప్తూ ఆయన చెప్పిన 16 గుణాలు ఒక శరీరంలో ధరించినప్పుడు కూడా అవి ఆ వాటి యొక్క ధర్మాల ప్యూరిటీ ఏదైతే ఉందో అది అలాగే ఉండటం అనేది రాముల వారి విషయంలో ఎలా జరిగిందో, సృష్టిలో ఆ ధర్మాలు అలా దిగి వచ్చినప్పుడు అవి ప్యూరిఫైడ్గానే ఉంటాయి. అలాగే మనందరిలో కూడా చిన్నప్పుడు ప్యూరిఫైడ్గానే ఉంటాయి, మెల్లిమెల్లిగా మనం పెద్ద అయ్యే కొద్ది దాన్ని పాడు చేసుకుంటాం తప్ప. అలాగా ఉన్నత ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవి భౌతిక రంగంలో పదార్థంలోకి అవతరించినా కూడా అవేమి పాడైపోకుండా వాటి ప్యూరిటీ అలా ఉంచుకోవటం అనేది గుర్తు అనమాట. దానికి గుర్తుగా శుక్రుడి యొక్క గుర్తు ఒక క్రాస్ మీద సర్కిల్. ఈ శుక్రుడు ప్రభావం మనకు శుక్రగ్రహం అనే దాని ద్వారా చేస్తాం. మనం ఇక్కడ సూర్యుడి చుట్టూ తిరిగే గ్రహం శుక్రగ్రహం. అది మనకు శరీరం ఎలాగో శుక్రుడికి అది శరీరం. ఆ శుక్ర ప్రభావాన్ని మనం ఉపయోగించుకుని మన సాధనలో మనం సమతుల్యం సాధించడం, అలాగే మన సాధనలో ప్రేమ, అలాగే అందం అనేది మన హృదయం అంతా నింపుకోవడం, వీటిలన్నిటికీ సులభంగా సాధనాకాలంలో ఎప్పుడు అంటే ఆ సాధనాకాలం శుక్రుడు మీనరాశిలో ఉన్నప్పుడు. శుక్రుడు మీనంలో వచ్చారు, ఇప్పుడు అక్కడ ధనుస్సులోనే ఎక్కడో ఉన్నాడు, ఇంకో 2 నెలలకు వెళ్లేసరికి మీనరాశిలోకి వచ్చేస్తాడు. మీరు పంచాంగం చూసుకుంటే తెలుస్తుంది మీనలో శుక్రుడు ఉన్నాడు అని. మీనంలో శుక్రుడు ఉన్నాడంటే పూర్వాభాంధ్ర, ఉత్తరాభాంధ్ర, రేవతి నక్షత్రాల్లో చంద్రుడు వస్తాడు అప్పుడు. ఆ టైంలో మనం ఈ శుక్రుడికి సంబంధించిన సాధన చేసుకుంటే చాలా మనకు ఉపయోగకరంగా ఉంటుందన్నమాట. ఈ శుక్రుడు చేసే ఇంకో పని ఏంటంటే మన ఫిజికల్ యాస్ట్రల్, అలాగే ఫిజికల్ మెంటల్, ఫిజికల్ యాస్ట్రల్ మెంటల్ వీటిలో ప్యూరిఫికేషన్కి శుక్రుడు చాలా ఉపయోగిస్తాడు. మనం శుక్రుడు చేసే పని ఏంటంటే, ఇప్పుడు ఒక మొగ్గ వేసింది మన ఇంట్లో, గులాబీ చెట్టు వేసింది, గులాబీ మొగ్గ వేసింది, తర్వాత మెల్లిమెల్లిగా అలా అలా పెద్దదై ఏదో రోజు రేకులన్నీ విచ్చుకుని చక్కగా అందంగా కనిపిస్తుంది. అలాగా మొగ్గగా ఉన్నది వికసించటము అనేది శుక్రుడి యొక్క పని. అలాగే ఇదే ప్రిన్సిపల్ మన మీద పనిచేస్తుంది. ఎలాగా మన శరీరంలో మనలో షట్చక్రాలు ఉన్నాయి, అవన్నీ కూడా ఇలాగ ముడుచుకుని ఉంటాయి, అవి పద్మాలుగా వికసించాలి. అలాగ పద్మాలుగా చక్రాలు వికసించడం అనే ప్రక్రియ ఏదైతే ఉందో అదంతా శుక్రుడి ప్రభావంలో ఉంటుంది. అందుకని ఈ పద్మాలుగా చక్రాలు వికసించాలి అంటే చక్రాల్లో ఉన్న దోషాలు పోవాలి. చక్రాల్లో ఉన్న దోషాలు పోవాలంటే మనం పవిత్రం చేసుకోవాలి. వాటి పవిత్రం చేసుకోవాలంటే దానికి తెల్లటి పద్మంలో కూర్చున్న అమ్మవారిని ధ్యానించాలి. తెల్లటి పద్మంలో కూర్చున్న అమ్మవారు తెల్లటి బట్టలు వేసుకున్నారు, తెల్లటి బట్టలు వేసుకుంటంతో పాటు తెల్లటి పద్మాల దండ ధరించారు. అలాగే ఇంకా చేతుల్లో పద్మాలున్నాయి. అలాంటి జగన్మాతని పద్మంలో కూర్చుని చేతుల్లో పద్మాలు పట్టుకుని మెడలో పద్మాలు తెల్ల పద్మాలు దండ వేసుకున్న జగన్మాతని మనం ఎలా ధ్యానించాలి అంటే, ఓం శ్రీం కమల ఓం శ్రీం అమలాయై నమః. ఇలా చేస్తే ఏమవుతుందంటే, వీరు జగన్మాత మనలో ఉన్న దోషాలన్నింటినీ పోగొట్టి, మనలో పశు ప్రవృత్తులన్నీ పోగొట్టి, మనని దైవీ లక్షణాలు మనలో వచ్చేటట్టు ఆ అందము ప్రేమ సమతుల్యం అనే లక్షణాలు ఏవైతే అవి మనలో అవతరించేటట్టు చేస్తుంది. పద్మినీం పద్మమాలినీం పద్మగంధిని ఇలాంటి లక్ష్మీ అష్టోత్తరంలో కొన్ని నామాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకు అలాగే శ్రీ సూక్తంలోను వాటిని ఈ సాధనకి సంబంధించింది అనమాట. మనలో ప్యూరిటీ రావాలి అంటే, మనలో ప్యూరిటీ రావడంతో పాటు ఎలాగైతే సూర్యకిరణాలు పడితే పద్మం వికసిస్తుందో అలాగే ఈ మంత్రం చేయడం వల్ల ఆ అందము సమతుల్యము ప్రేమ అనే శుక్రుడు యొక్క ధర్మాలు మన మీద పనిచేసి మనలో పవిత్రత పెరుగుతుంది. పవిత్రత పెరిగి మన ఫిజికల్ యాస్ట్రల్ మెంటల్ ప్యూరిటీ వస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే, మెల్లిగా జననం మరణం, పుట్టడం మళ్లీ చచ్చిపోవడం, మళ్లీ పుట్టడం మళ్లీ చచ్చిపోవడం, అంటే ఒక సైకిల్ జరుగుతూ ఉంటుంది. ఇలాగ పునరపి జననే పునరపి మరణం, పునరపి జనని జఠరే చేయడం అని ఇహ సంసారే బహు సంసారే కృపయాపారే పాహి మురారే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అని ఒక శంకరాచార్యుల వారిని గోవింద భజ గోవింద స్తోత్రం ఉంది. ఈ భజ గోవింద అనే దాంట్లో గోవింద చాలా ఇంపార్టెంట్. ఆ ఓం శ్రీం అమలాయై నమః అని చేస్తున్నప్పుడు ఏమైందంటే, మనలో మనమే ఒక తెల్ల పద్మం అనుకోవాలి. అలాగే మనలో ఆ ప్యూరిఫికేషన్ బాగా జరుగుతుంది, మనలో పశు ప్రవృత్తులు అన్ని పోయి పవిత్రం అవుతున్నాం, పద్మంలా వికసించాం అనుకోవడం చేయటం వల్ల ఏమవుతుందంటే, పద్మం దేనికి గుర్తు అంటే ప్లాన్, ఒక ప్లాన్కి గుర్తు. మొత్తం ఏమంటాం, ఒక ప్రణాళిక, ఇంకో ఇదిలా చెయ్యాలి అలా చేయాలి మనము ప్లాన్ వేసుకుంటాం. ఇప్పుడు అష్టమేధం చేయాలి 2016లో, ఇలా చేయాలి అలా చేయాలి అలాగా, అదంతా కూడా దాని ఆ ప్లాన్ గుర్తు ఏంటంటే పద్మం. ఎప్పుడైతే పద్మం అని మనం ధ్యానించుకున్నామో మనలోకి ఆ ప్లాన్ అనేది అవతరిస్తుంది, మనలోకి ప్లాన్ అవతరిస్తుంది. ఎలా చేయాలి ఏం చేయాలి అనే ఆలోచనలు రావాలంటే, ఇప్పుడు ఏం చేయాలి నేను అనుకుంటే పద్మంలాగా ఊహించుకుని ధ్యానం చేసుకుంటే మనకు ఆ ఆలోచనలు తెలుస్తాయి ఏం చేయాలి. ఆ రకంగా మనం పద్మాన్ని ధ్యానంలో వాడుకుంటాం. దీని తర్వాత ఇప్పుడు అసలైన దాంట్లోకి వస్తాం. సరిగ్గా హాఫ్ అన్ అవర్ అయింది. మిగతా హాఫ్ అన్ అవర్లో శుక్రుడు కొండలనీకి కనెక్షన్ ఏంటి? ఇప్పుడు మామూలుగా మన శరీరంలో శుక్రుడు పనిచేస్తున్నప్పుడు వంశవృద్ధి జరగడానికి కావలసిన వీర్య కణాలు స్పెర్మటోజోవ అవి భౌతికంగా ఉన్నవి శుక్రుడి ప్రభావం వల్ల జరుగుతూ ఉంటాయి మనలో. అంటే శుక్రుడి ప్రభావం వల్ల భౌతిక వీర్య కణం ఏర్పడుతుంది, అది పనిచేస్తుంది. ఈ ఒక వెహికల్గా ఉంటుందన్నమాట. అది వీర్య కణం ఒక వెహికల్. మనకు ఎలాగైతే ఒక చోట నుంచి ఒక చోట వెళ్లాలో అది వెహికల్ కావాలో, అలాగా ఈ భూమి మీద పుట్టడానికి ఉత్సాహపడుతున్న జీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చంద్రకిరణాల ద్వారా భూమి మీదకి వస్తూ ఈ వీర్య కణాలు అనే వాహిక ద్వారా పుడతారు. దీంట్లో కుజుడి పని ఒకటి ఉంది. ఆయన ఏం చేస్తాడంటే, అతను భూమిపైకి దిగి రావడం అనేది కుజుడు చేస్తాడు. చంద్ర భూమిపైకి దిగి రావడం అనేది ఏదైతే ఉందో అది కుజుడు అనే గ్రహ ప్రభావం వల్ల జరుగుతుంటే, భూమి మీదకి చంద్రకిరణాల ద్వారా జీవుడు వస్తాడు. శుక్రుడు యొక్క ప్రభావంతో తయారైన వీర్య కణాల ద్వారా ఒక శరీరాన్ని తీసుకుంటాడు. కాబట్టి ఒక శరీరం తయారవ్వాలంటే కుజుడు ఉండాలి, చంద్రుడు ఉండాలి, శుక్రుడు ఉండాలి. అందుకని మనం జాతక చక్రం చూసినప్పుడు వీళ్ల మధ్యలో ఎలా ఉంది సంబంధం అని చూస్తాం. చంద్రుడికి కుజుడికి శుక్రుడికి, శుక్రుడు చంద్రుడు కుజుడు వీడి ముగ్గురు కలిసి వంశవృద్ధికి సహాయపడతారన్నమాట. వీళ్ల మధ్యలో మంచి దృష్టిలు ఉంటే, మంచి దృష్టి అంటే 60 డిగ్రీలు 120 డిగ్రీలు, ఉంటే మంచి సంతానం ఉంటుంది, లేకపోతే చెడ్డ సంతానం ఉంటుంది, లేకపోతే సంతానమే ఉంటుంది. ఈ రకంగా మనం మొట్టమొదటగా వంశవృద్ధికి శుక్రుడు వీర్యకణాలను ఉత్పత్తి చేస్తూ, కుజుడు భూమిపైకి వచ్చి జీవుల్ని తీసుకొస్తే చంద్రుడి కిరణాల ద్వారా వాళ్ళు దిగి వస్తారు. ఇది ఒక స్టెప్. రెండో స్టెప్లో ఏంటంటే, ఈ మొదటి స్టెప్లోనే ఇంకా భౌతికంగా ఒకళ్ళ ఇద్దరి మధ్య ఆకర్షణ ఏర్పడుతుంది కుజు శుక్రుల వల్ల. శుక్రుడికి కుజుడికి ఉన్న సంబంధం బట్టి ఆపోజిట్ సెక్స్, లేదా వేరువేరుగా ఉన్న ఇద్దరి మధ్య ఆకర్షణ ఏర్పడుతుంది. అది భౌతికమైన ఆకర్షణ. దీంట్లో జనరల్గా లవ్ అట్ ఫస్ట్ సైట్ అని చెప్పి పెళ్లి చేసేసుకోవడం, కొంతకాలం పోయిన తర్వాత శరీరంలో పొట్టుత్వం తగ్గిపోవడం, రూపం లావణ్యం అన్నీ తగ్గిపోవడం, దాంతో భౌతికమైన ఆకర్షణ వల్ల జరిగిన వివాహం కాబట్టి అది ఫెయిల్ అవ్వడం జరుగుతుంది. ఇది కాకుండా రెండవ స్టెప్లో ఏమవుతుందంటే, కొంతకాలం ఇలా గడుస్తుంది. కొంతకాలం అంటే అర్థం ఈ మనిషికి కొంత జన్మలు గడుస్తాయి, ఇలా మెల్లిగా వాడి మీద కుజుడి ప్రభావం తగ్గుతుంది. అంటే కామ సంబంధమైన ఆలోచనలు, ఆ దృష్టి తగ్గి మామూలుగా కాన్సెప్ట్ అందం అంటే ఇది కాదు, భౌతికమైనది కాదు అనే ఒక ఆలోచన వస్తుంది వాడికి. అప్పుడు ఏమవుతుందంటే, ఏ స్పర్మటోజా, ఏ వీర్య కణాల వల్ల అయితే వీడు పునరుత్పత్తి వంశవృద్ధి చేసుకుంటున్నాడు, అలా కాకుండా అది ఒక శక్తిగా మారుతుంది. శక్తిగా మారి ఒక శక్తి ప్రవాహంగా అయ్యి మూలాధారాన్ని ఒక దెబ్బ కొట్టినట్టుగా చేస్తుంది. దాంట్లో ఒక స్టర్ వచ్చేట్టు చేస్తుంది మూలాధారంలో, ఒక కదలిక వస్తుంది మూలాధారంలో. ఆ మూలాధారంలో కదలిక వచ్చినప్పుడు ఏమవుతుందంటే, సరిగ్గా అదే సమయంలో ఏమవుతుందంటే అనాహతం లేదా హృదయ చక్రంలో కూడా స్పందన వస్తుంది. అంటే మూలాధారంలో ఉన్న కుండని శక్తి మెల్లిగా హృదయంలోకి ప్రవేశిస్తుంది. అప్పుడు అందం ప్రేమగా వ్యక్తం అవుతుంది. అప్పటి వరకు అందం అందం అనేది భౌతికంగా చూస్తున్న వ్యక్తి, అందం భౌతికమైనది కాదు, మానసికం. వీడికి ఈ లక్షణాలు ఉన్నాయి కాబట్టి వీడు అందంగా ఉన్నాడని మారతాడు అనమాట. మనస్సు మారుతుంది. అంతవరకు భౌతికమైన అందమే అందం అనుకుంటున్నవాడు కాస్త, ఎప్పుడైతే వీడి మీద కాస్త కంట్రోల్ తెచ్చుకుని సాధన చేసుకుంటున్నాడో అప్పుడు వాడికి భౌతికమైన అందం కాకుండా మానసిక అందం అంటే ఏంటో తెలుసు. కానీ ఈ స్థితికి రావాలంటే ఎంతో కాలం పడుతుంది, మెల్లిగా వస్తుందన్నమాట. మొట్టమొదటి స్థితిలో అంటే కుజుడు ప్రభావంతో శుక్రుడు చంద్రుడు పనిచేస్తున్నప్పుడు, వంశవృద్ధి కోసం వీడు పనిచేస్తున్నప్పుడు ఈ హృదయం అనేది స్వాధిష్టాన ప్రభావంలో ఉంటుంది. స్వాధిష్టాన ప్రభావం అంటే మనకు దానివల్లే ఈ ఇద్దరి మధ్య ఆకర్షణ ఏర్పడటం, తర్వాత పిల్లలు, ఇలా సంసారం ఇదంతా అనమాట. దాని నుండి ఆ స్వాధిష్టాన చక్రం యొక్క ప్రభావం నుంచి హృదయ చక్రం బయటపడటానంటే మెల్లిగా టైం పట్టి ఏమవుతుంది, వీర్య కణాలు అనేవి ప్రాణశక్తిగా మారుతాయి, వైటల్ ఫోర్స్గా మారుతాయి. ఈ శక్తి ఏం చేస్తుందంటే మూలాధారం మీద పనిచేసి అక్కడి నుంచి మెల్లిగా పైకి ప్రయాణించి అనాహతం దగ్గరికి ఏర్పడుతుంది. ఇంతవరకు ఆల్రెడీ చెప్పుకున్నాం, మళ్ళీ రిపీట్ చేస్తున్నాం. ఈ తర్వాత ఏమవుతుందంటే అనాహతం నుంచి మళ్ళీ అక్కడి నుంచి ఆజ్ఞా చక్రం వరకు వెళ్తుంది. అంటే ఏంటి, మూలాధారం నుంచి అనాహతానికి, అనాహతం నుంచి ఆజ్ఞకి ప్రయాణిస్తుంది. అలా ప్రయాణించిన తర్వాత అప్పుడు ఏమవుతుందంటే శుక్రుడు ప్రభావం అక్కడితో అయిపోతుంది. అంటే మన శుక్రుడు ఏం చేస్తాడు, మనలో ఉన్న కుండలిని శక్తి ఏదైతే ఉందో మూలాధారంలో నిద్రపోతున్నది, దాన్ని పైకి ఊర్ధ్వముఖం పట్టడానికి మెల్లిమెల్లిగా ఆయన రోల్ ఎంతవరకు ఉందంటే మూలాధారం నుంచి అనాహతం, అనాహతం నుంచి ఆజ్ఞా చక్రం వరకు కుండల్ని రైజ్ అవ్వటానికి శుక్రుడు సహాయం చేస్తాడు. అంటే ఇదంతా దేనివల్ల జరుగుతుంది, అందము ప్రేమ సమతుల్యం. నెక్స్ట్ సమతుల్యం అంటే బ్యాలెన్స్, సమత్వం యోగ ఉచ్యత. సమత్వం అన్నిట్లోనూ సమత్వం రావడం అనేది కూడా శుక్రుడి వల్ల వస్తుంది. ఆ శుక్రుడు వల్ల సమత్వం యోగ ఉచ్యతే అనే మాట ఎందుకు వస్తుందంటే, శుక్రుడు తులకి అధిపతి, అంటే తులారాశికి అధిపతి శుక్రుడు. దాంట్లో బ్యాలెన్స్ పూర్తిగా అటువైపు కాదు, పూర్తిగా ఇటువైపు కాదు, మధ్యలో ఉంటాం. అందుకని రాజయోగాన్ని ఏమంటారంటే అది బ్యాలెన్స్డ్ యోగం అనమాట. పూర్తిగా సన్యాసి కాదు, సంసారి కాదు, కరెక్ట్గా ఉంటాడు. గృహస్థుగానే ఉంటూనే అన్నీ చేయటం అనేది ఏదైతే ఉందో అది బ్యాలెన్స్డ్. ప్రస్తుతకాలంలో లాహిరి మహాశయులు గృహస్థుగా ఉన్నారు, గురుదేవులు పూజ్య గురుదేవులు గృహస్థులుగా ఉన్నారు, అలాగే సివివి గారు గృహస్థులుగా ఉన్నారు, ఈకే మాస్టర్ గారు గృహస్థుగా ఉన్నారు, రామకృష్ణ పరమహంస గారు గృహస్థుగా ఉన్నారు, బాబా గారి దగ్గరికి వచ్చేసరికి ఇద్దరు కూడా గృహస్థులుగా కలలేరు. షిరిడీ బాబా లేరు, సత్యసాయిబాబా గారు లేరు, మళ్ళీ అరవిందులు లేరు. అరవిందులు పెళ్లి చేసుకున్నారు కానీ వాళ్ళ భార్య మృణాళినిదేవి కలకత్తాలోనే ఉంది. అలాగే మాత మిర్రా కూడా పెళ్లి చేసుకుంది, ఒక పిల్లాడు ఇద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఫారిన్లో ఉండేవారు, ఈవిడ ఇక్కడ ఉండేది. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామంటే భార్య అనే రూపంలో ఉన్న పరమాత్మ, భర్త అనే రూపంలో ఉన్న ఈ వీడికి ఈ అందము ప్రేమ సమతుల్యం అనేవి లక్షణాలని శుక్రుడి నుంచి తీసుకుని భర్తకి ఇస్తూ ఉంటుంది భార్య. శుక్రుడు ఏ పనులు చేస్తాడో ఆ పనులన్నీ భార్య చేస్తుంది అంటారు పెద్దలు. మాస్టర్ అలా ఇచ్చారు సురిచ్యుల అస్ట్రాలజీలో. భార్య ఏ పనులు చేస్తుందంటే శుక్రుడు చేసే పనులు. శుక్రుడు చేసే పనులు ఏంటి? మనలో ఉన్న నిద్రపోతున్న కొండల్ని అనాథంలోకి, అనాథంలోంచి ఆజ్ఞాచక్రం వరకు ఉద్ధరించడం అనేది ఏదైతే ఉందో ఆ పని చేస్తాడు శుక్రుడు. ఆ పని భార్య చేస్తుంది. అందుకని ఋషులందరూ కూడా పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకోం మేము అదంతా పెద్ద అంబగ్గు అనకూడదు. పెళ్లి చేసుకోవటంలో ఉన్న ముఖ్యమైన ఉద్దేశం ఏంటి? తను ఆత్మజ్ఞానం సంపాదించుకోవడం, తన ద్వారా పుట్టిన పిల్లలకి దాన్ని నేర్పడం, అలాగా ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం అనేది కంటిన్యూస్గా జరగడం, ఎక్కడ బ్రేక్ లేకుండా, అది ఒక పర్పస్. అది రావాలంటే వీడికి భార్య పక్కన ఉండాలి. పక్కనుంటే మెల్లిగా వీళ్ళలో పశు లక్షణాలన్నీ, మగవాళ్ళలో పశు లక్షణాలన్నీ పోయి అక్కడి నుంచి ఉద్ధరించబడుతుంది వాడి యొక్క కుండలిని శక్తి. ఇది మనకు చెప్పడానికి రకరకాలుగా చెప్పారు. దాంట్లో ఎత్ర నార్యంతు పూజ్యంతే తత్ర దేవత, ఎక్కడెక్కడ ఆడవాళ్ళు పూజించబడతారు అక్కడక్కడ దేవతలు ఉంటారు అని చెప్తుంది శాస్త్రం. దేవతలు ఎక్కడుంటారు అంటే ఎక్కడ ఆడవాళ్ళు పూజించబడతారు అంట. ఆడవాళ్ళు పూజించబడటం అంటే ఏంటి? ఆడవాళ్ళని గౌరవంగా చూడటం, ఆడవాళ్ళని వాళ్ళకి తగిన స్థానం వాళ్ళకి ఇవ్వటం. ఇది చేస్తే వాళ్ళని ఎవరైతే అలా చేస్తారో అక్కడ దేవతలు ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ ఈ రకమైన కుండల్ని ఉత్థానం జరుగుతుంది. అది లేని చోట మామూలుగా ఇప్పుడు మనం చూస్తున్న మ్యారేజెస్ వాళ్ళ ఇంట్లో ఇంట్లో గొడవలు ఇవి సరిపోతుంది. అలా కాకుండా ఆధ్యాత్మిక సాధన చేసుకోవడం అనే ఒక చాలా ముఖ్యమైన, అందుకని దీనికి ఏం చెప్పారు, సంస్కారం, వివాహ సంస్కారం. అంతే తప్ప వివాహం కాదు, ఊరికే క్రతువు కాదు అది. సంస్కారం అంటే అర్థం ఏంటి? సంస్కరించబడటం. అదంతా కూడా శుక్ర ప్రభావంలో జరుగుతుంది. ఈ శుక్రుడి యొక్క కిరణం తెల్లటి తెలుపు అనమాట, పాలలాంటి తెల్లటి తెలుపు. ఈ తెల్లటి కిరణం గురించి సెయింట్ జెర్మేన్, కిందసారి చెప్తాను మీకు, సెవెంత్రే మాస్టర్, ఆయన ఏం చెప్తాడంటే మనలో ఉన్న పశు ప్రవృత్తులన్నింటినీ కడిగి పడేస్తుంది. సింపుల్గా తెల్లటి వెలుగులో ఉన్నాను నేను అని మనం రోజు అనుకుంటూ ఉంటే మనలో కోపం, ద్వేషం, ఈర్ష్య, అసూయ, ఇంకా అలాంటి బేసర్ ఏవైతే ఉన్నాయో ఇన్స్టింక్ట్స్, అలాంటివన్నీ మనలోంచి తెలియకుండానే మాయమైపోతాయి. శాంతంగా, చాలా సంతోషంగా, సహనంతో, ఉత్సాహంగా మనం అన్ని పనులు చేయగలం. ఎప్పుడు తెల్లటి వెలుగులో ఉన్నానని అనుకుంటూ ఉంటాయి. ఈ తెల్లటి వెలుగుకి ఒక ఆయన ఉన్నాడు అధిపతి, ఆయన పేరు భృగువు. భృగు అంటే వైట్ లైట్ అనమాట. భృగువులు ఏం చేస్తారు? సన్స్ ఆఫ్ లైట్. లైట్ ఎప్పుడు తెల్లగానే ఉంటుంది, దాంట్లోంచి మళ్ళీ రంగులు వేరుగా వస్తాయి. ఆ సన్స్ ఆఫ్ లైట్ను తర్వాత అంగీరసులు, సన్స్ ఆఫ్ సౌండ్, వీళ్ళిద్దరు పనిచేస్తారు. ఈ సన్స్ ఆఫ్ లైట్ అండ్ సన్స్ ఆఫ్ సౌండ్ పనిచేయడం వల్ల ఏమవుతుందంటే మనలో ఇద్దరు పనిచేస్తూ ఉంటే ఒక రకమైన బ్యాలెన్స్ వస్తుంది. ఏం బ్యాలెన్స్ అంటే ఇందాక చెప్పుకున్న ఈ శుక్రుడు యొక్క ఉన్నత ధర్మాలు ఏవైతే ఉన్నాయో, అందము, ప్రేమ, సమతుల్యం అనేది పదార్థంలోకి దిగినప్పుడు పదార్థం కూడా ఆ ఉన్నతమైన ప్రిన్సిపల్స్ని అందుకోవాలని ఇది పైకి ఎగబాకడం, ఆ పైది కిందకి రావడం, కిందది పైకి వెళ్ళడం, ఈ రెండు ఏవైతే ఉన్నాయో ఈ రెండింటి మధ్య కరెక్ట్ బ్యాలెన్స్ వస్తుంది. ఇంకా బాగా సులభంగా అర్థం చేసుకోవాలంటే మనం సాధన చేసుకుని నేను పరమాత్మ యొక్క అంశం, మాట ఏమై అని గురువుగారు ఇచ్చిన దాంట్లో నేను సూర్యప్రకాశం, సూర్య సమానమైన శక్తి కేంద్రాన్ని అని ధ్యానం చేస్తూ ఉన్నారు. సూర్య సమాన శక్తి కేంద్రం అంటే సూర్యుల్లో ఎంత శక్తి ఉందో అంత శక్తివంతుడు నేను అని అర్థం. ప్రస్తుతం కాదనే కదా దాని అర్థం. అలాంటి అంటే మనం తక్కువ స్థాయిలో ఉన్నాం, సూర్య సమాన కేంద్రం ఎక్కువ స్థాయిలో ఉంది. ఆ పైది మనలోకి అవతరించడం అనేది మనం కోరుకుంటున్నాం, మనం దాన్ని అందుకోవాలని మనం పైకి వెళ్తున్నాం. ఈ రెండిటి యొక్క బ్యాలన్స్డ్ స్టేజ్ ఏదే ఉందో అది ఈ భృగువులు అంగీరసులు ఇద్దరూ కలిసి చేస్తూ ఉంటారు అని చెప్తున్నారు. అంటే దీనికి ఏంటి మనం సులభంగా గుర్తుపెట్టుకోవాల్సింది, భృగువులు అంటే ఏమో లైట్, సన్స్ ఆఫ్ లైట్ అంటే వెలుగు, వెలుగు యొక్క కుమారులు. అలాగే సన్స్ ఆఫ్ సౌండ్ అంగీరసులు. ఇంత చెప్పుకోవడం బదులు సులభంగా అర్థమయ్యేవాడి అంటే మనం తెల్లటి వెలుగులో ఉంటాం, జగన్మాత తెల్లటి పద్మంలో కూర్చుంది, చేతిలో రెండు పద్మాలు పట్టు కూర్చుంది, మెళ్ళలో తెల్లటి పద్మాలు దండ వేసుకుంది. ఇలాంటి ఒక ఫ్రేమ్ సంపాదించడం కలర్ ఫోటో దాని ఎదురుగుండా కూర్చుని ఓం శ్రీం అమలాయై నమః. మొదటిదేమో సన్స్ ఆఫ్ లైట్, రెండోది సన్స్ ఆఫ్ సౌండ్. ఈ వెలుగు తెల్లటి వెలుగు, ఈ మంత్రం, ఈ రెండు చేస్తూ ఉంటే మనలో శుక్రుడు యొక్క ప్రభావం పనిచేసి మనలో ప్యూరిటీ ఇంకా 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 ప్యూరిఫై అవుతాం. ఎప్పుడు ప్యూరిఫై అయ్యాము అప్పుడు ఏమవుతుందంటే మనలోకి జ్ఞానం ఆటోమేటిక్గా అవతరిస్తుంది. ఎందుకు అవతరిస్తుంది? ప్యూరిటీ ఉన్న చోట దేవతలు ఉంటారు. దేవతలు అంటే ఏంటి? సృష్టిలో ఉన్న ధర్మాలు. వరుణుడు అనే ఒక దేవత ఉన్నాడు. వరుణుడు ఏం చెప్పాడు? కుంభయోగం, కుంభయోగ చైతన్యం అంతా భూమి మీద తీసుకొస్తాడు. వరుణుడు అంటే అర్థం భగవంతుణ్ణి ఆవరించి ఉన్న వెలుగు అని. భగవంతుని చుట్టుముట్టేసి ఉన్న వెలుగు అనమాట, మాకేమీ కనబడకుండా చుట్టుముట్టేశాడు. కానీ ఆయన అనుకుంటే భగవంతుడిని మనకు చూపిస్తాడు వరుణుడు. కాబట్టి మనలో ప్యూరిటీ పెరిగే కొద్దీ వరుడు మనలో దిగుతాడు, మనలో ప్యూరిటీ పెరిగే కొద్దీ ఇంద్రుడు మనలో దిగుతాడు, మనలో ప్యూరిటీ పెరిగే కొద్దీ బృహస్పతి మనలో దిగుతాడు, మనలో ప్యూరిటీ పెరిగే కొద్దీ సవిత మనలో దిగుతుంది. దీనికి అరవిందులు ఏం చెప్తారంటే, యూ ఓపెన్ టు ద వన్ లార్డ్ జస్ట్ ఆస్పైర్, ప్లీజ్ నాలోకి అవతరించి, నాలోకి అవతరించని మీరు కోరుకోండి అంతే. సింపుల్గా యూ ఆఫర్ యువర్ సెల్ఫ్, యూ ఓపెన్ యువర్ సెల్ఫ్, యూ ప్రోస్ట్రేట్ యువర్ సెల్ఫ్, జస్ట్ కన్సక్రేట్ యువర్ సెల్ఫ్ అంటే నిన్ను సమర్పించుకో అంతే. సమర్పించుకుని అలా కూర్చో, నీలో ఆ అనంతమైన శక్తి నీలోకి రమ్మని ఆహ్వానించు. అప్పుడు ఏమవుతుందంటే నీలో ప్యూరిటీ పెరుగుతుంది. నీలో మనలో ఎంతంత ప్యూరిటీ పెరిగితే అంతంత ఎక్కువగా మనకు ఆధ్యాత్మిక ఉపలబ్ధి, ఆధ్యాత్మిక సాధనలో ముందరకు వెళ్ళడం అనేది జరుగుతుంది. సో మనలో ప్యూరిటీ కావాలి, ప్యూరిటీ కావాలి. కాబట్టి ఋషులు ఇచ్చిన మంత్రం ఓం శ్రీం అమలాయై నమః చేసుకుంటే ఆ తెల్లటి వెలుగులో ఉంటే మనం పవిత్రులు అవుతాం, మనలో ఉన్న కుండలని శక్తి జాగృతం అవుతుంది. గురువుగారు కోరుకుంటున్న కుండలని విజ్ఞానం ఎప్పుడెప్పుడు అవసరమైతే అప్పుడప్పుడల్లా నేను చెప్తాను అంటారు కదా, మనం చెప్పారు కానీ ఇవాళ తెలుసుకుంటున్నాం. ఎసోట్రిక్ ఎస్ట్రాలజీలో ఉంది, అలాగే స్పిరిచువల్ ఎస్ట్రాలజీ ఈకే మాస్టర్ రాసిన దాంట్లో ఉంది. ఇప్పుడు మీరు చెప్పడం అనే దాంతో నాకు కూడా తెలిసింది, అది నా అదృష్టం. చాలా చిత్రంగా ఉంది, ఎంతో కాలం నుంచి ఉంది నా దగ్గర ఆ పుస్తకం. కానీ ఇంకా కుంభయోగంలో శుక్రుడు ప్రభావం ఏంటి? ఈ కుంభయోగంలో శుక్రుడు యొక్క ప్రభావం ఏంటంటే, మామూలుగా మనస్సు అనేది ఉంది కదా మనందరికీ, ఇదివరకు ఫామ్స్ లో ఉన్నప్పుడు ఇదివరకు మనిషికి మనస్సు లేదు. ఏదో ఎప్పుడో కొంత కొన్ని వేల ఏళ్ల క్రితం, కొన్ని యుగాల క్రితం మనస్సు అనేది భూమి మీదకి వచ్చింది. అప్పుడు సింహరాశి పనిచేస్తూ ఉండగా సింహరాశి ప్రభావం వల్ల భూమి మీద మనుషులకి మనస్సు ఏర్పడింది. నెక్స్ట్ ఏంటంటే, ఈ కుంభయోగంలో చేతనత్వం నుండి మామూలుగా వ్యక్తిగత చేతనత్వం నుంచి గ్రూప్ చేతనత్వం, గ్రూప్ కాన్షియస్నెస్ లోకి మనం ప్రవేశిస్తాం. గురువుగారు ఏమంటంటే, స్వార్థము కంటే సామూహిక స్వార్థానికి నేను ప్రాధాన్యతనిస్తాను అని చెప్తారు యుగ నిర్మాణ సత్సంకల్పాల్లో. వ్యక్తిగత స్వార్థం కంటే సామూహిక స్వార్థానికి నేను ప్రాముఖ్యతనిస్తాను అనే మాట శుక్రుడి యొక్క ప్రభావం అన్నమాట. సామూహిక స్వార్థం అంటే ఏంటి? ఒక గ్రూప్కి సంబంధించిన ఇంట్రెస్ట్ అంతే తప్ప సొంత ఇంట్రెస్ట్ కాదు, అది శుక్రుడి వల్ల వస్తుంది. అలాగే మనం గ్రూప్ చేతనత్వం, బృంద చేతనత్వం అయితే దాంట్లోకి వెళ్ళటం, అలాగే గ్రూప్ రెస్పాన్సిబిలిటీ, గ్రూప్ రెస్పాన్సిబిలిటీ అంటే ఇప్పుడు జరుగుతున్నదే. మనం దీంట్లో వింటున్న వాళ్ళు కానీ చెప్తున్న వాళ్ళకి కానీ వీళ్ళందరూ ఒక గ్రూప్ అనుకుంటే దీంట్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని చేయటానికి వాళ్ళంతా వాళ్ళు ఆ బాధ్యతను తీసుకున్నారు తప్ప నువ్వు చేస్తే కానీ కుదరదు, ఇది నీకు అపాయింటెడ్, ఇలా చెప్పింది ఎవరు లేరు. అలాగే గురువుగారు బోల్డ్ కార్యక్రమాలు ఇస్తున్నారు, అలాగే రామకృష్ణ మాస్టర్ బోల్డ్ కార్యక్రమాలు చేయిస్తున్నారు. వాటిలన్నింటిలో ఏంటంటే ఒక గ్రూప్గా ఏర్పడటం, దాంట్లో ఆ పనిలో మనకు నచ్చిన పని మనం సెలెక్ట్ చేసుకోవడం, ఆ పని చేసుకుంటూ వెళ్ళటం, ఇది ఏదైతే ఉందో ఇదంతా కూడా గ్రూప్ రెస్పాన్సిబిలిటీ. రేపు అశ్వమేధం జరగాలి, అశ్వమేధం జరగాలటానికి ఒకళ్ళు చెప్పే లోపలే మనంతా మనం ఇవి మనం చేయగలం, ఇవి చేస్తాం అలా నిర్ణయించుకోవడం, అదంతా కూడా శుక్రుడి ప్రభావం వల్ల, కుంభరాశి కుంభయోగ ప్రభావం వల్ల మన అందరిలో కూడా జరుగుతున్న శుక్రగ్రహ ప్రభావం. శుక్రుడు ప్రభావం శుక్రగ్రహ కాదు, శుక్రుడు ప్రభావం మనకి శుక్రగ్రహం ద్వారా వస్తుంది, అది గుర్తుపెట్టుకుందాం. అలాగే మన శుక్రుడు చేసే పని ఇంకోటి ఏంటంటే ఇట్ యూనిఫైస్ ద హార్ట్ అండ్ మైండ్. హార్ట్ అండ్ మైండ్ అంటే ఏంటి? హృదయంలో భగవంతుడు ఉంటాడు, మనస్సులో మనస్సుని హృదయంలో కలపడం అనేది శుక్రుడు ద్వారా. అయ్యో దగ్గర పెట్టుకున్నాను, ఇప్పుడు బాగానే ఉందా? శుక్రుడు మనస్సుని హృదయాన్ని కలుపుతాడు అని చెప్తారు. అంటే ఏంటి? హృదయంలో భావాలు ఉంటాయి, భగవంతుడికి సంబంధించిన భావాలు హృదయంలో ఉంటాయి. మనసులో ఏముంటాయి? వ్యక్తిగతమైన ఉంటాయి. కాబట్టి వ్యక్తిగతమైనవన్నిటినీ కూడా పక్కన పెట్టి భగవత్ తత్వం వైపు మనిషి వెళ్ళటం అనేది, భగవంతుడిలో మనిషి ఒక్కటవటం అనేది ఏదైతే ఉందో దాన్ని శుక్రుడు చెప్తాడు. సో ఈస్ హీ డినోట్స్ ద యూనియన్ ఆఫ్ హార్ట్ అండ్ మైండ్, లవ్, విజ్డమ్, బ్రదర్హుడ్, ఇవన్నీ కూడా ఈయన శుక్రుడు దాంట్లో వస్తాయన్నమాట. సెకండరీ ఏంటి? లవ్ విజ్డమ్. అది మిథునానికి అధిపతి మామూలుగా అయితే బుధుడు, కానీ ఈసోట్రిక్ అస్ట్రాలజీ ప్రకారం ఈసోట్రిక్ రూలర్ అని ఇంకోళ్ళు వేరుగా ఉంటారు. అంటే ఆధ్యాత్మిక సాధన చేసుకుంటున్న వాళ్ళకి మిథునంలో గనక వాళ్ళు ఆ ప్రభావంలో ఉంటే శుక్రుడు పనిచేస్తాడు, అక్కడ పనిచేసి సెకండరీని ఇస్తాడు, సెకండరీ పవర్ ఇస్తాడు, ఏంటి లవ్ విజ్డమ్ ఇస్తాడు. అలాగే సెరమోనియల్ ఆర్డర్ సెవెంత్రే అంటే క్రతువులు, ఆ క్రతువుల విద్యకు సంబంధించి మళ్ళీ బుధుడు మేషంలో పనిచేస్తుంటాడు. అంటే సాధన చేసుకుంటున్న వాళ్ళ చంద్రుడు మేషంలో కానీ, అలాగే మిథునంలో కానీ, అలాగే వాళ్ళ శుక్రుడు మేషంలో కానీ మిథునంలో కానీ గోచారీత్యా వచ్చినప్పుడల్లా కూడా మనకు ఈ ఎనర్జీస్ని ఇస్తాడు. సెకండరీ లవ్ విజ్డమ్ని, సెవెంత్రీ సెర్మోనియల్ మ్యాజిక్ని ఇస్తాడు. అలాగే మేషంలోనే ఉండగా బుధుడు సంకల్పాన్ని కూడా ఇస్తాడు. ఇది శుక్రుడు మనం చేసే చాలా గొప్ప ఇది అనమాట. అలాగే ఇంకా మనకు శుక్రుడు శరీరంలో ఎడంకన్ను చూపిస్తాడు, బుధుడేమో కుడికన్ను. బుధుడు బుద్ధి, బుధుడేమో బుద్ధి అయితే శుక్రుడు ఎడమ కన్ను హయ్యర్ మైండ్, లోవర్ మైండ్ ఏమో చంద్రుడు. అందుకని శుక్రుడు ఇదంతా ఎందుకు చెప్పుకుంటామంటే న్యాస విద్య అని అవుతుంది. నా ఎడమ కన్ను శుక్రుడు హయ్యర్ మైండ్ లో వెళ్తున్నాడు దీని ద్వారా అనుకోవాలి అంతే. అదేంటి ఇక్కడ కన్నీ అయ్యో ఇక్కడ మామూలుగా అన్ని కనిపిస్తాయి. అయిందా? సరే అది చెప్పింది ఏం లేదులే, పర్వాలేదు. అందుకని మానవాళికి శుక్రుడు చేసే ఇంకొక వారం ఏంటంటే అమృతత్వాన్ని ప్రసాదిస్తాడు. మనం
మీరు లాస్ట్ గా చెప్పిన పాయింట్ ఏంటంటే అది ఈ వాట్సాప్ గ్రూప్ లో శుక్ర ప్రభావం వల్ల మనం ఈ అశ్వమేధ యజ్ఞానికి సంకల్పం తీసుకుని ఇదంతా చేయగలుగుతున్నాం అనేది చెప్పారు. ఆ తర్వాత నుంచి వినిపించలేదు.
ఆ తర్వాత పెద్దగా ఏం లేదులే, అది పెద్ద ఇంపార్టెంట్ కూడా కాదు. మనం శుక్రుడి ప్రభావం వల్ల మనస్సును దాటి బుద్ధిమయ లోకంలోకి ప్రవేశిస్తాం. ఇది శుక్రుడు ఇంకా మనకు చేసే ఇంకొక బెనిఫిట్. అలాగే మనకు అమరత్వాన్ని ప్రసాదిస్తాడు. ఎలాగంటే భౌతిక సృష్టికి ఎలాగైతే శుక్రుడు వీర్యకణాలు పనిచేస్తాయో ఆ రకంగా భౌతికమైన శరీరాన్ని ఇస్తూ ఆ శరీరం ద్వారా మనం అమృతత్వం సాధించడం ఎలాగో కుండలని విద్య ద్వారా, అలాగే మనం బుద్ధిమయ లోకంలో ప్రవేశపెట్టడం ద్వారా చేస్తాడు. ఇవి శుక్రుడు చేసే పనులు. ఇంకా శుక్రుడి నుంచి అందరికీ మొత్తం రెండు రకాల మార్గాలు చూపిస్తాడు శుక్రుడు. ఏంటంటే ఒకటి దేవయానము, రెండు పితృయానం. ఆయనకి ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు, ఒకటి దేవయాని, రెండు పితృయాని. ఈ దేవయానం వల్ల ఏమవుతుందంటే దేవతలకు సంబంధించిన మార్గంలోకి మనం వెళ్తాం. ఈ దేవయానికి పుట్టిన వాళ్లలోనే, వాళ్ల వంశంలోనే కృష్ణుడు అవతరించాడు. కానీ పితృయానంలో ఎవరు అవతరించడానికి లేదు. వాళ్ళందరూ కూడా మత్స్యలోక మార్గం అనమాట. అదేంటే భూమి మీదకి వచ్చేయడానికి, మామూలు మానవులుగా పుట్టడానికి ఉండేది పితృయానం. పితృదేవతల ద్వారా భూమికి జీవులు రావడం అన్నమాట. దేవయానం ద్వారా ఉన్నత లోకానికి ప్రయాణించడం. ఇది దేవయానం, పితృయానం. ఇంకా వీళ్ళకి మనం పదార్థం నుండి పూర్తిగా బయటపడటానికి ఒక మంత్రం ఇచ్చారు. ఆ మంత్రం గోపాల. గోపాల అంటే ఓం. అంటే గోపాల మంత్రాలు చాలా ఉంటాయి. కృష్ణుడు అనమాట, మనకు సులభంగా అర్థం చేసుకోవడం. ఓం గోపాల ఆయన గోచు, ఓం గోవింద ఆయన గోచు. అవి ఏం చేసినా కూడా మనం పదార్థం నుంచి బయటపడతాం. అలా పదార్థం నుంచి బయటపడతాం అనే దానికి ఇంకో మంత్రం ఆల్రెడీ ఉంది. అదేంటంటే ప్యూరిఫై ఓం శ్రీం అమలాయ నమః. అవి చేసుకోవచ్చు. మనం ఈ రకంగా శుక్రుణ్ణి అన్ని రకాలుగా మనిషికి తన ఆధ్యాత్మిక జీవితంలో ముందరకు వెళ్ళటానికి, అలాగే భౌతికమైన సుఖాలను కూడా శుక్రుడు ఇస్తాడు. శుక్రుడు చివరికి చివరి మాటగా చెప్పుకునేది ఏంటంటే శుక్రుడి గురించి సుఖంగా జీవించడం, అలాగే తను ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నతి చెంది ఆత్మజ్ఞానం సంపాదించడానికి అనాథ మూలాధారం నుంచి కొండల్ని ఆజ్ఞ వరకు వెళ్ళేంత వరకు చేస్తాడు. ఆజ్ఞ వరకు వెళ్తే అక్కడ బుద్ధిమయ లోకంలో ప్రవేశిస్తాం. అందుకని ఆజ్ఞలో ధ్యానం చేస్తూ ఉంటే ఎప్పుడు కూడా కింద చక్రాలన్నీ పనిచేయడం ఆగి ఆజ్ఞా చక్రం పనిచేస్తూ ఉంటుంది. మనం బుద్ధి లోకంలో ఉంటాం. అక్కడి నుంచి ఇంకా పైకి వెళ్తాం అనమాట. ఆ రకంగా శుక్రుడు మనం అన్ని రకాలుగా ఉద్ధరిస్తాడు. ఇవి శుక్రుడు చేసే పని. మనకు ఎలాగైతే ఆత్మ ఉంటుందో అలాగే ఈ సౌర కుటుంబానికి సూర్యుడు, ఈ మన సౌర కుటుంబానికి ఆత్మ శుక్రుడు అనమాట. అంత పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉంది శుక్రుడి మీద. శుక్రగ్రహం కాదు, ఈ మన సౌర కుటుంబంలో సూర్యుడు, శుక్రుడు, గురుడు, బుధుడు, కుజుడు, శని వీళ్ళందరూ ఉన్నారు కదా. ఇదంతా ఒక కుటుంబం అనుకుంటే దానికి ఆత్మ శుక్రుడు. అక్కడి నుంచి వస్తున్నాడు మనకు శుక్రగ్రహం ద్వారా. ఆ శుక్రుడి యొక్క అందము, ఆ శుక్రుడి యొక్క సమతుల్యం, ఆ శుక్రుడి యొక్క ప్రేమ భూమి మీదకి ప్రసరించడం అనేది మనకు జరుగుతుంది. ఆ ఏ ప్రేమ అయితే ఈ శుక్రుడు చెప్తున్నాడో ఆ ప్రేమని సనత్ కుమారులు తీసుకొచ్చారు భూమి మీద శుక్రుడు అనే గ్రహం ద్వారా. అదే మార్గం ద్వారా కృష్ణుడు వారు కూడా శుక్రగ్రహం ద్వారా, ఈ శుక్రుడు ద్వారా భూమి మీదకి వచ్చారు. శుక్రగ్రహం ద్వారా అనకూడదు, శుక్రుడు ద్వారా. శుక్రుడు ద్వారా ఇంకో ఆయన నెప్ట్యూన్ అని. నెప్ట్యూన్ అంటే ఇంద్రుడు. ఈ ఇంద్రుడు అనే ఏదైతే ఉందో ఆ ఇంద్రుడు ద్వారా, ఆ నెప్ట్యూన్ ద్వారా శుక్రుడు ప్రేమ సమతుల్యం అందం అనే తత్వం నెప్ట్యూన్ ద్వారా భూమి మీదకి దిగాడు. ఎవరు? కృష్ణుడు. అందుకని నెప్ట్యూన్ లో ఒక స్కూల్ ఉంటుంది. దాని ఏమంటారంటే సన్స్ ఆఫ్ విష్ణు. నెప్ట్యూన్ ప్రిన్సిపల్స్ లో మనం కనుక ఎంటర్ అయితే మనకు ఆకలి, నిద్ర, దాహం ఇలాంటివి ఏ ఉండవు. ఎప్పుడు ఆనందంగా ఉంటారు, ఎప్పుడు అందంగా ఉంటారు, ఎప్పుడు హుషారుగా ఉంటారు, ఎప్పుడు పనిచేస్తూనే ఉంటారు. అలాంటి వాళ్ళు భూమి మీద ఉన్నారు ఇప్పుడు కూడా. అలాంటి వాళ్ళు ఈకే గారు అక్కడ చాలా తక్కువ తినేవారు. ఇంకా కొంచెం జస్ట్ ఎప్పుడు సిగరెట్లు తాగడం, సిగరెట్లు తాగడం ఒక క్వాలిఫికేషన్ కాదా అని ఆలోచించకూడదు. ఎప్పుడు కాఫీ తాగుతుండేవారు. అలాగే మనం కూడా ఎవరన్నా ఇన్ఫ్లుయెన్స్ లో ఉంటే కనుక నెప్ట్యూన్ ఇన్ఫ్లుయెన్స్ లో వాళ్ళకి ఆకలి దప్పులు ఇలాంటి బాధలు ఉండవు. ఎప్పుడు ఆనందంగా ఉంటారు అనమాట. ఎప్పుడు ఎప్పుడు ఆనందంగానే ఉంటుంది. వాళ్ళకి ఆనందానికి కారణం అంటూ ఉంటుంది. అది శుక్రుడు చేసే పని. ఆ శుక్రుడు ద్వారా ఆ నెప్ట్యూన్ ద్వారా శ్రీకృష్ణ గారు భూమి మీదకి వచ్చారు. ఇంతవరకు మనం శుక్రుడి గురించి తెలుసుకున్నాం. దీంట్లోకి వచ్చిన ముఖ్య విషయాలు మనం ఆ ఓం శ్రీం అమలాయ నమః ధ్యానం చేసుకుంటూ ఉంటే మనలో పవిత్రత పెరుగుతూ ఉంటుంది. వాటికి స్వస్తి మేద పవర్ ఆఫ్ వన్ లైఫ్ ఫోర్ త్రీ ద గ్రూప్ ఆఫ్ ఆల్ వర్డ్ మేద లవ్ ఆఫ్ వన్ సోల్ క్యారెక్టరైజ్ ద లైఫ్ ఆఫ్ ఆల్ దోస్ హూ సీక్ టు రీచ్ ద గ్రేట్ వర్క్స్. మే ఐ ఫుల్ఫిల్ మై పార్ట్ ఇన్ ద వన్ వర్క్ విత్ సెల్ఫ్ ఫర్గెట్ఫుల్నెస్ హోమ్లెస్నెస్ అండ్ రైట్ స్పీచ్. ఐఆమ్ కనెక్టెడ్ విత్ ఆల్ ద గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ అండ్ ద మాస్టర్స్ స్టాండింగ్ బిహైండ్. స్వస్తి ప్రజాభ్య పరివాళయందాం మార్గేణ మహిం మహిషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో. ఓం శాంతి శాంతి శాంతి.
థ్యాంక్ యూ అంకుల్ జై గురుదేవ్.